భాగవతం మొదటి స్కందం 11వ అధ్యాయం శ్లోకం సంఖ్య 25. నిత్యం నిరీక్షమాణానాం యదపి ద్వార కౌకసాం నవిద్రుప్యంతిహి విషః శ్రీయోధామాంగమచ్యుతం. తాత్పర్యం మరియు భాష్యం కృష్ణ కృపామూర్తి ఏసి భక్తివేదాంత స్వామి శ్రీల ప్రభుపాద ఇస్కాన్ సంస్థాపకాచార్య. తాత్పర్యం, ద్వారకావాసులు సౌందర్య నిధి అయిన అచ్యుతుని నిత్యము గాంచుటకు అలవాటు పడినను ఎన్నడూ సంతృప్తి చెందలేదు. భాష్యం, ద్వారకాపుర స్త్రీలు తమ ప్రాసాదముల ఉపరిభాగమును చేరినప్పుడు పూర్వం తాము పలుమార్లు ఆ అచ్యుతుని సుందరమైన రూపమును కాంచి ఉన్నామని తలంచలేదు. అనగా శ్రీకృష్ణుని దర్శనాభిలాషలో వారెన్నడూ తనివి నొందలేదని ఇది సూచించుచున్నది. తృప్తికి సంబంధించిన నియమం ప్రకారము భౌతికమైనది ఏదైనను పలుమార్లు గాంచినంతటా తుదకు ఆకర్షణారహితమగును. అట్టి నియమము భౌతికముగా వర్తించగలదేమో గాని ఆధ్యాత్మిక జగమున దానికి ఏమాత్రము స్థానం లేదు. కరుణతో భువికి అరుదెంచినను శ్రీకృష్ణుడు చ్యుతి లేనివాడు కనుకనే అచ్యుత అను పదము ఇచ్చట ప్రాధాన్యతను సంతరించుకున్నాడు. భౌతిక జగమునకు అరుదెంచినంతనే తమ ఆధ్యాత్మికతను కోల్పోవు కారణమున జీవులు చ్యుతులుగా తెలియబడినారు. తత్కారణముగా భౌతికముగా లభించినట్టు దేహము ప్రకృతి నియమం ప్రకారము పుట్టుట పెరుగుట మార్పు చెందుట స్థితిని కలిగి ఉండుట క్షీణించుట నశించుట వంటి మార్పులకు లోనగుచుండు. కానీ శ్రీకృష్ణ భగవానుని దేహము అటువంటిది కాదు. స్వయముగా యథారూపములో అవతరించు అతడు ప్రకృతి గుణములకు ఎన్నడూ లోబడడు. సమస్తమునకు కారణమైన అతని దేహము మన అనుభవమునకు అతీతమైన సమస్త సౌందర్యమునకు నిధి వంటిది. నిరంతరము నవనవ సౌందర్యములు ప్రకటమయ్యేది కారణమున అతని దివ్య రూప దర్శనమునందు ఎవరునూ తనివి నొందజాలరు. అతని దివ్య నామము రూపము గుణములు పరివారములాదివి సర్వము ఆధ్యాత్మికముగా ప్రకటమైనట్టివే. కనుకనే ఆ దేవదేవుడైన శ్రీకృష్ణుని పవిత్ర నామ కీర్తనమునందు మరియు దివ్య గుణముల చర్చయందు తనివి నొందుట జరగదు. ఆ దేవదేవుని పరివారమునకును హద్దు ఎన్నది లేదు. సమస్తమునకును మూల కారణుడైన అతడు అపరిమితుడై ఉన్నాడు.
శ్రీమతే భక్తివేదాంత స్వామి నమస్తే సారస్వతి దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశకారిణి శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే.
ఈ శ్లోకం అర్థం, కృష్ణుడి యొక్క సౌందర్యాన్ని ఎన్నిసార్లు చూసినా కానీ వాళ్ళకి తనివి తీరడం లేదన్నమాట. అంటే ఇంకా తిరిగి తిరిగి చూడాలనిపిస్తూ ఉంది. ఎందువల్లంటే కృష్ణుడి యొక్క సౌందర్యం అనేది భౌతికమైనది కాదు. మనం భౌతిక ప్రపంచంలో చూసినట్లయితే ఏదైనా ఒక వస్తువుని కానీ ఆహార పదార్థాన్ని కానీ ఒక ప్రదేశాన్ని కానీ మనం ఒకసారి తినగలం, గులాబ్ జామ్ లేదా రెండు తింటాం, మూడు తింటాం, మళ్ళీ మళ్ళీ తినలేం, లేదా 10 రోజులు వరుసం తింటాం, 11 రోజులు తినకొద్ది కాదు, ఇంకేదో కావాలి. ఇంకా అదేవిధంగా ఒక సినిమా చూశారనుకోండి, మీరు 2 సార్లు 3 సార్లు చూస్తారు, 4 సార్లు చూస్తారు, సినిమా పాట కూడా అంతే. ఇంకా ఏదైనా సరే భౌతిక సంసారంలో అంతెందుకు పెద్ద మాయ ఏంటంటే, భౌతిక సంసారంలో నేను వివాహం చేసుకుంటే చాలా ఆనందంగా ఉంటానండి. వివాహం చేసుకుంటారు అమ్మాయి అబ్బాయిని ఇష్టపడి, లేదా తల్లిదండ్రుల ద్వారానో ప్రేమలో పడో, నిజానికి ప్రేమ లేదు భౌతిక సంసారంలో, కానీ ఏదో ఒక ఆకర్షణ అనేది ఉంటుంది, దాని ద్వారా వివాహం చేసుకుంటారు. వాళ్ళు మొదట్లో బాగానే ఉంటారు, తర్వాత ఇద్దరు గొడవలు. మొదట చాలా ఆకర్షణ కదా, ఏమైంది మరి ఆకర్షణ, ఎక్కడికి పోయింది ఆకర్షణ? అంటే ఇది శాశ్వతమైంది కాదు అని అర్థం చేసుకోవచ్చు అనమాట. ఆకర్షణ తాత్కాలికమైంది, కేవలం క్షణికంగా ఉంటుంది. ఈరోజు అంటే వివాహం అయినప్పుడు ప్రత్యేకమైన ఒక అమ్మాయి పైన ఆకర్షణ ఏర్పడింది అబ్బాయికి, అదేవిధంగా అమ్మాయికి. ఎప్పుడైతే ఈ ఆకర్షణ తొలగిపోతుంది, తిరిగి వాళ్ళకి ఇంకొకళ్ళ మీద కలుగుతుంది. అలా అలా ఒకళ్ళ మీద ఒకళ్ళు మారుతూ ఉంటుంది. ఇంకా అలా ఎందుకు మారుతుందంటే ఆనందం అనేది లేదు. వీళ్ళిద్దరి మధ్య ఆకర్షణ ఉంది, కలుసుకున్నారు, వివాహం చేసుకున్నారు, మరి ఆనందంగా జీవించాలని కదా వాళ్ళు కోరిక జీవితాంతం. మరి ఎందుకు ఆకర్షణ కోల్పోయి ఇద్దరు యుద్ధం చేసుకుంటున్నారు, తిరిగి డైవోర్స్ దాకెళ్తుంది? ఎందుకంటే భౌతిక సంసారంలో నిజమైన ఆనందం లేదు. కానీ ఎవరైతే కొద్దిపాటి తెలివి ఉంటే వాళ్ళు ఇది అర్థం చేసుకోగలరు చెప్పిన వెంటనే. కానీ కొంచెం కూడా తెలియలేని వాళ్ళు ఇది అర్థం చేసుకోలేదు. ఎందువల్లంటే అదేంటండి, అనాది కాలం నుంచి అందరూ కూడా ఈ విధంగా వివాహం చేసుకొని సంసారం చేయడం ద్వారా ఆనందం పొందుతున్నారు, మేము అందులో పొందుతామని అనుకుంటారు వాళ్ళు. కాబట్టి భౌతికమైన వస్తువులు దేంట్లోనూ కూడాను తృప్తి అనేది, తనివి తీరడం అనేది, ఆనందం అనేది లేదు. అందుకే కృష్ణుడు చెప్తున్నాడు, దుఃఖాలయం అశాశ్వతం, భౌతిక సంసారం అంతా కూడా దుఃఖంతో కూడుకున్నది. ఎప్పుడైతే ఇది అవగాహన చేసుకుంటాం అప్పుడు మన కృష్ణుడి పైన ఆకర్షణ వచ్చేస్తుంది వెంటనే. ఎందువలన ఈ భౌతిక సంసారంలో ఏది ఆకర్షణీయమంది లేదు, ఇక్కడ ప్రేమ కూడా లేదు. అలాంటప్పుడు ఇక్కడ వాళ్ళ కోసం పనిచేయడం, ఇక్కడ ఏదో పొందామని అనుకోవడం అనేది ఉండదు వాళ్ళలో. కృష్ణుడు యొక్క సౌందర్యం అనేది దివ్యమైంది. మరి కృష్ణుడికి గోపికలేంటి బృందావనంలో, వాళ్ళ యొక్క ఉదయం లేచిన దగ్గర నుంచి తిరిగి వాళ్ళు రాత్రి పడుకోబోయే వరకు కూడా వాళ్ళ ఆలోచనలో కూడా కృష్ణుడే ఉంటాడు. ఎప్పటి నుంచి? కృష్ణుడు చాలా చిన్న వయసు నుంచి. సాధారణంగా ఎవరు అందంగా కనపడతారంటే కొంచెం యక్త వయసులో యవ్వనంగా ఉన్నప్పుడు అందంగా కనపడతారు ఎవరైనా, అందరికీ యవ్వనంగా కనీసం 12 ఏళ్ళు 10. చిన్నప్పుడు కృష్ణుడు 1 నెల నుంచే అందరూ కూడా కృష్ణుడి గురించి ఆలోచనలు బృందావనం. ఎందుకు? ఎందుకంటే కృష్ణుడి యొక్క శరీరం సాధారణమైంది కాదు, అది దివ్యమైంది. ఇప్పుడు ఎవరైనా చిన్నపిల్లలు పుడితే ఆ పిల్లలు పుట్టారు అనుకుంటారు, కానీ అందరూ వచ్చి చూసి ఇంక ఎప్పుడూ అతని గురించే, చిన్నపిల్లాడి గురించి ఏమి చేయలేడు, పడుకొని నిద్రపోతుంటాడు. కానీ కృష్ణుడు అలా కాదు. చిన్నప్పటి నుంచి 3 నెలల వయసు నుంచే అనేకమైన లీలలు, పూతన సంహారం ఇవన్నీ కూడా. కానీ కొంతమంది మూర్ఖులు ఏమని చెప్తారంటే, కృష్ణుడికి అజ అంటే కృష్ణుడే చెప్తాడు జన్మ లేనివాడు అని. అజోపిసన్ అవ్యయాత్మ భూతానాం ఈశ్వరోపిసన్, అంటే నేను, నాకు జన్మ లేదు అని కృష్ణుడు చెప్తున్నాడు. నాకు వ్యయం అనేది లేదు, నేనంటే తగ్గిపోవడం అనేది, నాకు ఏదో కొరత ఏర్పడడం అనేది లేదు అని చెప్తున్నాడు. కానీ అదే కృష్ణుడు భగవద్గీతలో జన్మ లేదని చెప్తున్నాడు, జన్మ కర్మచ మే దివ్యం అని చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? నా యొక్క జన్మ కర్మ దివ్యమైనవి అని కూడా చెప్తున్నాడు. మరి దీని రెండు ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నాయి. ఇది అర్థం చేసుకోవడం కష్టం కదా. అది అర్థం చేసుకోవడం ఎలా? కృష్ణుడు చెప్తున్నాడు మళ్ళా ఏమిటి, భక్తి అమామ అభిజానాతి, భక్తి ద్వారా నేను అర్థం చేసుకోవచ్చు అని. మరి భక్తి ద్వారా అర్థం చేసుకోవడం అంటే ఎలా అర్థం చేసుకోగలం? భక్తి ఎవరి దగ్గర ఉంది? భక్తుల దగ్గర ఉంది. భక్తులకి ఏమని తెలుసు? కృష్ణుడు దేవాది దేవుడు, కృష్ణుడు ఈ భౌతిక సంసారంలోని త్రిగుణాతీతుడు, దీని యొక్క అధీనంలోకి ఎప్పుడూ రాడు. ఎందుకు కృష్ణుడే చెప్తున్నాడు, దైవీ హేష గుణమయ్యి మమ మాయ దురత్యయ మామేవయే ప్రపద్యంతే మాయామేతాం తరంతి. మాయ అంటే ఏమిటి? ఈ త్రిగుణాలు, ప్రకృతి యొక్క త్రిగుణాలే మాయ అంటే. త్రిగుణాలు ఎప్పుడు ప్రభావితం చేయడమే మాయ. త్రిగుణాలు ప్రభావితంలో మనం ఏమిటి, మనం ఆత్మని మర్చిపోతాం. అందుకే చ్యుతుడు అంటారు జీవుని, భగవంతుణ్ణి అచ్యుతుడు అని చెప్తున్నారు. ఇగో ఈ పదం ఏంటి, శ్రియోధామాంగ మచ్యుతం. అంగ అచ్యుతం అంటే అచ్యుతుడి అంగాలు ఎటువంటి దివ్యమైన అంగాలు, భగవంతుడి యొక్క కన్ను ముక్కు చెవి ప్రతి ఒక్కటి కూడా. కానీ మరి చూసేవాళ్ళకి ఎలా కనపడతాడు, పుట్టినట్టుగా పెరిగినట్లుగా తిరిగి అతను కూడా సాధారణమైన వ్యక్తిలాగా మరణిస్తున్నట్లు కనపడతాడు. ఇంకా ఏమని చెప్తారు ఈ మాయావాదులు అంటే, చూసారా అజోపి జన్మ లేనివాడు జన్మ తీసుకుంటున్నాడు. ఎలా తీసుకుంటున్నాడు, ఇది భౌతిక సంసారం. భౌతిక సంసారంలో ఎవరైనా కానీ త్రిగుణాల అధీనంలో ఉండాల్సిందే. అదేవిధంగా భగవంతుడు కూడా త్రిగుణాల అధీనంలోకి వచ్చేసాడు అని చెప్తారు. వచ్చిన రజోగుణం తమోగుణం ప్రభావితుడు కాకుండా సత్వగుణంలో వస్తాడని చెప్తాడు. కానీ కృష్ణుడు ఏమని చెప్తున్నాడు, దైవీశేష గుణమై, గుణాలన్నీ కూడా నావే, నేనే వీటిని సృష్టించాను, నా అధీనంలో ఉన్నాయి. నా అధీనంలో ఉన్నప్పుడు వాటి అధీనంలో కృష్ణుడు ఎలా వస్తాడు, అతను సృష్టించినప్పుడు. ఏదైనా ఒక సంస్థని ఒక వ్యక్తి తయారు చేసినప్పుడు ఆ సంస్థలో నియమ నిబంధనలకు లోబడి ఆ వ్యక్తి ఉండడు. అతను కావాలంటే నియమ నిబంధనలు లోబడతాడు, లేడంటే అతను వాటిని కూడా అతిక్రమించవచ్చు. ఏ విధంగా అయితే ఒక రాజు నియమాలను పెడతాడు కానీ ఆ రాజుకు వర్తించవు రాజ్యంలో నియమాలన్నీ, అతను ఎలా అయినా ప్రవర్తించవచ్చు. రాజు చెప్పచ్చు అందరికీ ఒకే భార్య ఉండాలి, కానీ అతనికి 10 మంది భార్యలు ఉండొచ్చు, ఎవరు వెళ్ళి అడగడానికి వీల్లేదు. అదేవిధంగా అనేక విధాలుగా అతను ప్రవర్తించవచ్చు భగవంతుడు. మరి కృష్ణుడు 3 నెలల వయసులో రాక్షసుని చంపాడు. మరి ఈ మాయావాదులు నిజంగా సత్వగుణంలో ఉన్న శరీరం తీసుకొని భగవంతుడు వస్తే ఎలా చంపగలడు 3 నెలల్లోనే పెద్ద రాక్షసుని? మరి గోవర్ధనం ఎత్తడం, గోపికల్ని 16,000 మంది, ప్రాణులను వివాహం ఆడడం, ఇవన్నీ కూడా అతి మానుష లీలు. మరి అదే సమయంలో కృష్ణుడు ఒక సాధారణమైన వ్యక్తిలాగా అర్జునుడికి రథసారథిలాగా పనిచేశాడు. కానీ అతని యొక్క స్థానం ఏం తగ్గిపోలే, భగవంతుడు కాకపోలేదు. అంత రథసారథిగా పనిచేసినంత మాత్రాన కృష్ణుడు వెంటనే జీవుడైపోలేదు. కానీ మూర్ఖులు ఏమని చెప్తుంటారంటే, భగవంతుడు కూడా కృష్ణుడు యేసుక్రీస్తు గురునానక్ వీళ్ళందరూ కూడా శ్వాస మీద ధ్యాస పెట్టడం ద్వారా వాళ్ళు కూడా భగవంతులు అయ్యారు, మనం కూడా భగవంతుడు అవ్వచ్చు అని చెప్తారు. అది మూర్ఖత్వం, రాక్షస ప్రవృత్తి, అసుర ప్రవృత్తి. ఏమిటి అసుర ప్రవృత్తి అంటే, ఎవరైతే కృష్ణుని సేవించకూడదు అనే ధ్యేయంతో ఉంటారో ఇది అసుర ప్రవృత్తి. ఎవరైతే కృష్ణుని సేవించట్లేదు అందరూ కూడా అసుర ప్రవృత్తి కలిగిన వాళ్ళు. భగవంతుడి దృష్టిలో అసుర ప్రవృత్తి అంటే ఏమిటంటే, ఎవరైతే కృష్ణుని సేవించడం లేదో కృష్ణుడి సేవ చేయడానికి ఆటంకం కలిగిస్తారు వాళ్ళందరూ అసురులు. రావణాసుర, హిరణ్యకశిపు, కుంభకర్ణ వీళ్ళందరూ ఏమిటి, భగవంతుడిని నామం చేయడానికి ప్రహ్లాదుడు భగవంతుడిని నామం చేస్తుంటే అడ్డుపడతారు అన్నమాట. ఇంకా భగవంతుడి సేవ చేయని అందరూ కూడా తన్నే సేవించాలని కోరుకుంటారు. అదేవిధంగా ఈ రోజుల్లో మూర్ఖులు ఆ విధంగా ప్రచారం చేస్తున్నారు. ఏంటి శ్వాస మీద ధ్యాస, దాన్ని పెట్టడం వల్ల భగవంతుడు అవుతాడు. యేసుక్రీస్తు ఏం భగవంతుడని ఎప్పుడు చెప్పలా, నేను దేవుని కుమారుని అని చెప్పాడు. కానీ మూర్ఖులకి అది అంత తెలియదు అనమాట. కేవలం వాళ్ళ యొక్క ప్రోపగాండ అంటే వాళ్ళు సంఘంలో ఒక పెద్ద వ్యక్తిగా కనపడాలి అందరికీ, ఏదో ఆధ్యాత్మిక జ్ఞానం ఇస్తున్నట్టు. భగవద్గీతలో మరి కృష్ణుడు చెప్తున్నాడు, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. ఇంకా మాయావాదులు ఏమంటారంటే, ఏ దేవుణ్ణి కొలిచినా కూడా సమానమే. మాయావాదుని ఎలా గుర్తించవచ్చు, వాళ్ళు కేవలం కృష్ణుడి గురించే కాకుండా వినాయకుడు, కాళీ, దుర్గా, సరస్వతి అందరినీ కీర్తిస్తూ ఉంటారు. కానీ అందరినీ ఎవరైతే కీర్తిస్తుంటారో వాళ్ళు వైకుంఠం వెళ్ళలేరు, వాళ్ళు కృష్ణుని పొందలేరు. ఎందుకని, కృష్ణుడు చెప్తున్నాడు సర్వధర్మాన్ పరిత్యజ మామేకం, నన్నొక్కడినే ఎవరైతే కీర్తిస్తారో వాళ్ళే మోక్షాన్ని పొందడానికి అర్హులు, వాళ్ళ యొక్క పాపాన్ని నేను తీసేస్తాను. అంతేగాని కృష్ణుడేమి మన యొక్క సేవకుడు కాదు అందరి పాపాలు తీసేయడానికి. కృష్ణుడి నామం చేయగానే అన్నీ వదిలేసి కృష్ణుడినే సతతం కీర్తిస్తారో వాళ్ళ యొక్క పాపాలే తీసేస్తాడు, వాళ్ళకే కృష్ణుడు కృపనిస్తాడు. లేదంటే కృష్ణుడి యొక్క కృపకి పాత్రులు అవ్వలేరు అందరూ. అందువల్ల కృష్ణుడు చెప్తున్నాడు, బహునాం జన్మనామంతే జ్ఞానవాన్, నిజమైన తెలివైన వాడు కొన్ని అనేక కోట్ల జన్మల తర్వాతే నేనే వాసుదేవ సర్వమితి. ఏంటంటే ఈ మాయావాదులు సన్యాసుల రూపంలో కూడా ఉంటారు. ఇంకా పద్మపురాణంలో చెప్పబడింది ఏమిటని, విష్ణుమూర్తి శివుడితో చెప్తాడు ఏంటంటే, కలియుగంలో నువ్వు ఈ విధంగా ప్రచారం చేయమని మాయావాదాన్ని. ఆ విధంగా ఎవరైతే అసురులు ఉంటారో నిజమైన అసురులు, వాళ్ళు బ్రాహ్మణ రూపంలో అంటే బ్రాహ్మణ కులంలో జన్మించి ఈ మాయావాదాన్ని ఆశ్రయించి భగవంతుడు నేను భగవంతుడినే అందరూ భగవంతుడే నిరీశ్వర వాదాన్ని అంటే భగవంతుడు లేడు అనే వాదాన్ని ప్రచారం చేస్తారన్నమాట. ఇది చెప్తే వాళ్ళకి ఆశ్చర్యం కలుగుతుంది బ్రాహ్మణులైన వాళ్ళకి. కానీ ఇది శాస్త్రంలో ఉంది పద్మపురాణం. మరి ఎందుకని అలా ప్రచారం చేయడం, మనకి శాస్త్రంలో ఆచార్యులు అందరూ చూసినట్లయితే, భాగవతంలో చూసినట్లయితే ప్రహ్లాదుడు ధ్రువుడు వీళ్ళందరూ హరిని కీర్తించారు, హరిని దర్శించడం ఇవన్నీ శాస్త్రంలో ఉన్నాయి. కానీ వాళ్ళు ఈ శాస్త్రాన్ని కూడా తిరస్కరిస్తారు, భాగవతాన్ని కూడా తిరస్కరిస్తారు. ఇది అసుర ప్రవృత్తి. భాగవతాన్ని తిరస్కరించడం ఏమిటి? మనం ఏ పురాణాన్ని కూడా తిరస్కరించడం లేదు. శివపురాణం, పద్మ, మత్స్య, కూర్మ అన్ని పురాణాలు అంగీకరిస్తారు వైష్ణవులు. కానీ ఈ మాయావాదులు భాగవతాన్ని తిరస్కరిస్తారు. ఇది వ్యాసదేవులు రాసింది కాదని చెప్తారు. ఎందుకని? కేవలం అసుర ప్రవృత్తి. ఈ కృష్ణుడు అచ్యుతుడని తెలుసుకోడు. అంటే కృష్ణుడు ఎప్పుడైతే భగవంతుడు అజ అంటే ఈ బ్రహ్మజ్యోతి, ఇంకా వైకుంఠం అనేది లేదని కూడా చెప్తారు. ఇంకా మరి ఈ శాస్త్రాలన్నీ ఎందుకు ఉన్నాయి? వైకుంఠం గురించి చెప్తున్నాయి, అనేక పురాణాల్లో ఉన్నాయి. వాళ్ళు పురాణాలను కూడా తిరస్కరిస్తారు. మరి ఏ విధంగా భగవంతుడిని అర్థం చేసుకోగలరు? ఏ విధంగా అంటే వాళ్ళు నరకం వెళ్ళడం ద్వారా అర్థం చేసుకోగలరు. ఎందువల్ల నరకం వెళ్తారంటే భగవంతుని నిందించడం. చైతన్య మహాప్రభు చెప్తున్నారు ఏమిటని, మాయావాది హోయ్ కృష్ణ అపరాధి. ఎవరైతే మాయావాదులు ఉంటారో, నేను భగవంతుని అవ్వచ్చు, నువ్వు భగవంతుడు అవ్వచ్చు, అందరూ సమానమే, ధ్యానం చేయడం ద్వారా లేదా యోగాసనాలు వేయడం ద్వారా జ్ఞానాన్ని పొందడం ద్వారా మనం భగవంతుడు అవ్వగలం అని చెప్తారు. కేవలం నువ్వు తెలుసుకోవాలి, నువ్వనేది అబద్ధం, అసలు నువ్వు లేనే లేవు, కాబట్టి భ్రమలో ఉన్నావు ఇప్పుడు, నువ్వు భ్రమకు గురయ్యావు, నువ్వు కూడా భగవతత్వానివే, ఈ విధంగా అనేకమైన మాటల గారడీ అనమాట. ఇదంతా చాలా స్పష్టంగా కృష్ణుడు చెప్తున్నాడు. అన్ని ధర్మాలు వదిలేసి నాకు శరణాగతి పొందు, నేను నిన్ను కాపాడుతాను, మోక్షం ఇచ్చేస్తానని చెప్తున్నాడు. ఇవన్నీ చెప్పకుండా దీన్ని దాచేసి ఏదో భగవద్గీతను చాలా బాగా అర్థం చేసుకోవాలి, తెలివి ఉండాలి, సంస్కృతం రావాలి, ఇవన్నీ వస్తేనే భగవద్గీతను అర్థం చేసుకోగలరు. ఇదంతా కూడా అసుర ప్రవృత్తి అన్నమాట. వాళ్ళ కేవలం నరకమే గతి. అంతేగాని వాళ్ళు భగవంతుని ఎప్పుడూ అర్థం చేసుకోలేదు. కేవలం భక్తుల యొక్క కృప ఉంటేనే అర్థం చేసుకోగలరు. అందుకే కృష్ణుడు చెప్తున్నాడు, భక్త్యా మామ అభిజానాతి, భక్తి ద్వారానే నన్ను అర్థం చేసుకోగలరు. లేదంటే ఈ విధంగా అందరూ మూర్ఖంగా, అంటే వాళ్ళు ఇంకా ఏంటి, సైంటిస్టులు, ఫిలాసఫర్లు, రాజకీయ నాయకులు, వాళ్ళు ప్రవచనాలు అంటే చెప్తుంటారు భగవంతుడి గురించి, కృష్ణుడి గురించి తెలిసినట్లుగా. కానీ వాళ్ళకి ఏమీ తెలియదు. వాళ్ళు నెక్స్ట్ వచ్చే జన్మలో వాళ్ళు నరకమే వాళ్ళ గతి, అంతే. ఎందువల్లంటే కృష్ణుడు కూడా నిందిస్తారు. ఎలాగా? మనం అందరం కూడా భగవంతుడే అని కృష్ణుడు నిందించడం అని. మనం నిజానికి కృష్ణుడు సేవకులం, నేను భగవంతుడే, నువ్వు భగవంతుడు అని చెప్పడం అంటే నిజానికి భగవంతుడే లేడు, అందరూ ఒకటే అని. ఇది భావం, మనమే అది, ఆ తత్వం మనమే. అంటే భగవంతుడికి కృష్ణుడికి స్థానం లేదు ఇంకా, ఇంకెందుకు కృష్ణుడిని పూజించాలి? కానీ వాళ్ళు ఏం చెప్తారు, మొదట్లో కృష్ణుని పూజించాలి, ఎప్పుడైతే నువ్వు అర్థం చేసుకుంటావో భగవంతుడు అని, అప్పుడు నీకు అవసరం లేదు ఇంకా. అదేంటి, కృష్ణుడు కొన్నాళ్ళు దేవుడు, తర్వాత దేవుడు కాకుండా పోతాడా, భగవంతుడు కాకుండా పోతాడా? కృష్ణుడు తన యొక్క లీలల్లో ఎప్పుడు కూడా చిన్న వయసు నుండి చివరి వరకు, మౌసల లీల వరకు కూడా ఎప్పుడు కూడా భగవంతుడిగానే ఉన్నాడు. తన యొక్క స్థానాన్ని ఎప్పుడు కూడా అంటే తన స్థానం దిగజారలేదు. కానీ జీవులకి, మనం శరీర చేతనంలోకి వచ్చాం, ఏంటి మనం శరీరాన్ని దేహాత్మ బుద్ధిలోకి వచ్చాం. జీవులు ఈ ఆరు రకాల మార్పులు చెందుతాయి. ఏమిటది? పుట్టడం, పెరగడం, అది మార్పు చెందడం, స్థితిని కలిగి ఉండడం అంటే కొంతకాలం ఉండడం, క్షీణించడం, తిరిగి మరణించడం, వదిలి శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోవడం జీవుడు. కానీ భగవంతుడు కదా, అలాంటిది ఏం లేదు. భగవంతుడు క్షీణించడం, ముసలివాడవ్వడం, కృష్ణుడు రాముడు వాళ్ళు సొంతగా వాళ్ళు ఇచ్చానుసారంగా ఈ ప్రపంచాన్ని వదిలేసి తిరిగి మొత్తం యొక్క ధామానికి వెళ్ళారు. అది అర్థం చేసుకోలేని మూర్ఖులు ఏంటంటే, మనం కూడా భగవంతుడు అవ్వచ్చు, మనము భగవంతుడు సమానమే అని చెప్తారు. వీళ్ళని ఎలా గుర్తించవచ్చు అంటే, వాళ్ళు అందరినీ కీర్తిస్తుంటారు. ఇంకా దరిద్ర నారాయణులు అని చెప్తారు. ఎవరైతే అడుక్కునే వాడు ఉంటాడు అతను కూడా నారాయణుడు అంట, దరిద్ర నారాయణుడు అంట. నారాయణుడు దరిద్రుడు ఎప్పుడు కాదు, లక్ష్మీదేవి ఉంది. లక్ష్మీదేవి నారాయణుడి భార్య, ఎంత ధనం కావాలంటే అంత ధనం. మరి ఎలా దరిద్రుడు అయ్యాడు వీడు? ఏంటంటే ఇదంతా కూడా అసుర ప్రవృత్తి, రాక్షస ప్రవృత్తి. అందరూ సమానమే. ఒక ఇంట్లో తల్లి తండ్రి పిల్లలు ఉంటారు, అందరూ సమానమే ఇంట్లో, అందరూ తల్లి తండ్రులు పిల్లలు అందరూ సమానం అవుతారా? వేరు లేదు. పిల్లలకి మూలం తల్లిదండ్రులు. సో ఎవరికి ఇచ్చే గౌరవం వాళ్ళకే ఇస్తాం. అదేవిధంగా భగవంతుడు కృష్ణుడు, కృష్ణుడే అర్చని అర్చించదగినవాడు. దేనికి? ఈ భౌతిక సంసారం నుంచి బయటపడాలంటే ముకుందుడు, అతనికి చ్యుతి లేనివాడు. అతను మనం భౌతిక సంసారం నుంచి బయటికి లాక్కడు. అంతేగాని మనంతటా మనమే ఉద్ధరేది ఆత్మనాత్మనం అంటే మనం మనల్ని మనమే ఉద్ధరించుకోగలం. అలాంటప్పుడు భగవద్గీతను ఎందుకు ఆశ్రయించడం? భగవద్గీత జ్ఞానం ఎందుకు నీకు? నిన్ను నువ్వే ఉద్ధరించుకో. ఎలా ఉద్ధరించుకోగలవు? మరి భగవద్గీత చదవడం ఎందుకు? మళ్ళీ నీ గురువు ఎందుకు? ఇదంతా ఏంటంటే మానసిక కల్పన అనమాట, వాళ్ళ యొక్క మానసిక కల్పన. ఇలా మనం అయిపోగలం, మనం చేయగలం, ఆ విధంగా వాళ్ళని వాళ్ళ అహంకారాన్ని తృప్తిపరచుకోవడం. అహంకారాన్ని, మనం సేవకులం, మనం ఎందుకు పనికిరాని వాళ్ళం, భగవంతుడు సేవకులం, మనం భగవంతుడు అవ్వలేమంటే అది వాళ్ళకి ఆనందం ఉండదు. ఇందువల్ల మనం గొప్పవాళ్ళం అంటే అహంకారం, మనం గొప్పవాళ్ళం, మనం దేవుడు బాగుంది. కానీ ఈ దివ్యమైన ఆనందం పొందాలంటే కృష్ణుని సేవ చేయాలి. ఈ విధంగా మన యొక్క ఇంద్రియాలతోటి కృష్ణుని సేవ ఎలా సేవించాలి? వాళ్ళు కళ్ళ ద్వారా కృష్ణుని చూస్తున్నారు, చేతుల ద్వారా కృష్ణుడికి కావాల్సిన సేవ చేస్తున్నారు, కాళ్ళ ద్వారా భగవంతుడి మందిరానికి నడవడం, ఈ విధంగా అన్ని ఇంద్రియాలను కూడా కృష్ణుని యొక్క సేవలో ఉంచడం ద్వారానే మనం ఏ విధంగా కృష్ణుడు అచ్యుతుడు, ఏ విధంగా అతను ముగుందుడు, ఏ విధంగా తన యొక్క నామ లీల గుణ ఇవన్నీ కూడా దివ్యమైనవి కృష్ణుడివి అనేవి మనకి తెలుసుకోగలం. అంతేగాని కేవలం జ్ఞానం ద్వారాను, శ్వాస మీద ధ్యాస పెట్టడం ద్వారాను, ఇంకా యోగాసనాలు వేయడం ద్వారాను భగవంతుడిని అర్థం చేసుకోలేము. మనం భగవంతుని ఎప్పటికీ కాలేము. జీవుడు ఎప్పుడు కూడా జీవుడే, భగవంతుడు భగవంతుడే, జీవుడు ఎప్పుడు కూడా భగవంతుడి యొక్క సేవకుడు. అందువలనే కృష్ణుడు అంటున్నాడు, సర్వధర్మాన్ పరిత్యజ మామేకం శరణం, అంటే శరణాగతి పొందు నాకు. శరణాగతి పొందడం అంటే సేవ చేయడం కృష్ణుడికి.
హరే కృష్ణ.
గ్రంథరాజ శ్రీమద్ భాగవతంకి జయ. శ్రీల ప్రభుపాదకి జయ.